ఒకనొకప్పుడు దేవదత్తుడనే ఒక పండితుడు, సుందరుడు, సంపన్నుడు, అన్ని లక్షణాలు ఉన్నవాడు, అయినా సంతానం లేక బాధపడుతున్నాడని నిన్నటి రోజు ప్రవచన కార్యక్రమంలో ప్రారంభించుకున్నాం. దేవీ భాగవతం విజ్ఞాన సారాంశం. మనిషి పుట్టిన దగ్గర నుంచి శరీరం విడిచిపెట్టేదాకా నిత్యం ఎక్కడ ఎప్పుడు ఏ పని చేయాలో అంతా క్రమపద్ధతిలో వివరించినటువంటి పురాణం దేవీ భాగవత పురాణం. అందుకే ఇందులో ఉన్నవి కథలు కావు, నిత్యం జీవితానికి పనికొచ్చేవి. వీటిల్లో ఉన్న పాత్రలు భూమి మీద ఎప్పుడూ ఎక్కడో తోట ఉంటూనే ఉంటాయి. అందుకే వీటికి పురాణములు అని పేరు. పురాణము అంటే పురా అపి నవం ఇది పురాణం. ఇది ఎంతో పాతది. పుర అంటే పాతది, ఒకప్పుడు ఉన్నది. అపి అయ్యుండి కూడా అంటే పాతదయ్యుండి కూడా, నవం కొత్తగా ఉంటుంది కనుక పురాణం. పుర అపి నవం ఇది పురాణం. పాతదయ్యుండి కొత్తగా ఉండటం ఏమిటి? మీరు ఎన్నిసార్లు వినండి, భారతం మళ్ళీ వింటే కొత్తగానే ఉంటుంది. దుర్యోధనుడు, దుశ్శాసనుడు, కర్ణుడు, శకుని, ధర్మరాజు, భీముడు, అర్జునుడు, నకులుడు, సహదేవుడు ఇలాంటి వాళ్ళు ఎక్కడో చోట కనపడుతూనే ఉంటారు, ఏదో ఒక రూపంలో కనపడుతూనే ఉంటారు. అమ్మవారి పాత్ర ఎక్కడో చోట ఎవరో రూపంలో కనపడుతూనే ఉంటుంది. కాబట్టి పురాణములలో ఉన్న పాత్రలు సజీవ రూపంతో ఈనాటి సమాజంలో కూడా నిత్యం కనబడుతూ ఉంటాయి. కాకపోతే ఇప్పుడున్న కాలం వేరు కాబట్టి అప్పట్లాగా గుర్రం మీదకి వచ్చి ఒక శత్రువుని చంపకపోవచ్చు, ఇప్పుడు వీడు కారులో వెళ్ళి చంపచ్చు, లేదా ట్యాంకులో వెళ్ళి శత్రువుని చంపచ్చు. మొత్తం మీద దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ, ఒకరినొకరు కొట్టుకోవడం, చంపుకోవడం, ఉపకారం చేసుకోవడం, ధర్మాచరణ చేయటం, ఇవన్నీ నిత్యం ఎక్కడో చోట జరుగుతూనే ఉంటాయి. అందుకే పురాణములు ఎంత విన్నా మనకి తనివి తీరదు. ఎన్నిసార్లు విన్నా మళ్ళీ అందులోంచి ఏదో కొత్త సత్యం తెలుస్తూనే ఉంటుంది. అలాంటి కథ ఈ దేవదత్తుడి కథ. దేవదత్తుడు పండితుడు. ఆ రోజుల్లో ఆయనతో సమానంగా శాస్త్రచర్చ చెయ్యగలిగే పండితుడు లేడు. అలాగని అందగాడు కదా అంటే పరమసుందరుడు. ఆయన భార్య అందగత్తె. మళ్ళీ వాళ్ళిద్దరూ ఒకరితో ఒకరు స్నేహంగా ఏమాత్రం పొరపొచ్చాలు లేకుండా జీవించేటటువంటి వాళ్ళు. భార్యాభర్తలలో ఐకమత్యం చాలా కష్టం, కానీ వాళ్ళిద్దరూ ఐకమత్యంతో ఉన్నారు. ఇన్నుండి వాళ్ళకి ఒక లోపం ఏమిటి? పిల్లలు లేకపోవడం. ఈ సృష్టిలో ప్రతి ప్రాణికి ఏదో ఒక లోపం పెడతాడు పరమాత్మ. ఆ లోపమే లేకపోతే వీడిని పట్టుకోగలంటండి? అన్నీ వాడికి ఇచ్చాడంటే ఇంక వాడు రెచ్చిపోతాడు, నేనే దేవుణ్ణి అంటాడు. అప్పుడు వాడిలో అహంకారం పెరుగుతుంది, లోకద్రోహం చేయడం మొదలు పెడతాడు. ఎన్ని గుణములున్నా, ఎన్ని సంపదలున్నా, ఎంత కీర్తి ఉన్నా ఎప్పుడూ అహంకరించకుండా ప్రతి ప్రాణిని తనతో సమానమైన ప్రాణిగా చూసుకునేవాడు జ్ఞాని. అలాంటి వాళ్ళు కొంతమంది మాత్రమే ఉంటారు లోకంలో. ప్రహ్లాదుడు ఉన్నాడు, తనని చంపడానికి మీదకు వచ్చేవాడిని కూడా దేవుడి కింద భావించేవాడు. కేవలం దుష్ట శిక్షణ చేయకపోతే వాడి వల్ల లోకంలో ఉన్న ఎంతోమంది ప్రాణులకు ప్రమాదం కనుక మాత్రమే శత్రువులు చంపేవాడు. ద్వేషంతో ఎవరిని చంపలేదు. అటువంటి వాడు ప్రహ్లాదుడు. అందుకే ప్రహ్లాదుడు గురించి చెబుతూ ఆత్మవత్ సర్వభూతాని, సకల ప్రాణులను తనను చూసుకున్నట్టు చూసుకున్నట్ట. రాముడు అలా చూసుకున్నాడు. ఓ పిచ్చి ప్రశ్న వేశాడు ఒక వెనకడికి ఒకడు. ఏమని, రాముడు అందరినీ తనతో సమానంగా చూసుకుంటే ప్రతి ప్రాణిని దేవుడి కింద భావిస్తే రాముడు రావణాసురుణ్ణి ఎందుకు చంపాడని. రావణాసురుని ఆయన ద్వేషించి చంపలేదు. రావణుణ్ణి చంపకపోతే లోకంలో ఇంకెవడూ బతకట్లేదు. వాడిని వ్యక్తిగత ద్వేషంతో కాకుండా వాడి వల్ల సమాజము నశిస్తోంది కాబట్టి చంపవలసి వచ్చింది. పాకిస్తాన్ టెర్రరిస్టులను ఎందుకు చంపుతున్నారు మిలిటరీ వాళ్ళు? వాళ్ళకి ఏమైనా ద్వేషమా? కాదే. కానీ వాళ్ళు తాము సుఖంగా ఉండరు, ఇతరులని సుఖంగా ఉంచరు. కాబట్టి సర్వలోకములను నాశనము చేసే దుష్టశక్తులను తప్పనిసరిగా చంపాలి. చంపకపోతే అసలు లోకమే ఉండదు. కనుక అగ్ని పరమాత్మేనండి. అగ్నిహోత్రుడి కంటే గొప్ప దేవుడు, ప్రత్యక్ష దేవుడు లేడు. కానీ ఆ అగ్నిహోత్రుడు వచ్చి మీ కొంప తగలబెడుతుంటే, ఓహో అగ్నిదేవా నువ్వు నా ప్రత్యక్ష దైవానివి, మై గాడ్ అని దండం పెడుతున్నావా? అప్పుడు అగ్నిహోత్రుడిని నీళ్లు పోసి అర్పుతున్నావా లేదా? ఆ అగ్నిహోత్రుడు వంట వండడానికి ఉపయోగించినప్పుడేమో పూజిస్తాం, ఎందుకంటే వంట లేకపోతే మనకి తంట. కనుక అన్నం వండడానికి ఉపయోగించినప్పుడు అగ్నిని పూజిస్తాం,
ఆ అగ్నిహోత్రుడే నీ కొంప గాలిస్తే ఆయన దుంప తెంచుతావు. ఎందుకని అగ్ని మీద ద్వేషం కాదు, ఆ అగ్నిని చల్లార్చకపోతే ఆ ఇల్లు ఉండదు, నీవు ఉండవు కనుక లోకమే ఉండదు కనుక. అంటే ఒకే కాలంలో ఒక వ్యక్తి దేవుడుగాను మరో సమయంలో దయ్యంగాను కూడా ఉంటాడు. ఉపయోగము లోకములకు అందించినంతకాలం వ్యక్తిని పూజిస్తాం. ఆ వ్యక్తి లోకాలకి ప్రమాదం తెచ్చి పెడితే వాణ్ణి సంహరించాలి. పద్మాకర్ గారి వల్ల మీకు ఆనందం కలిగితే మీరు పూజిస్తారు. ఈ పద్మాకర్ గారు రోజు రాగానే కర్ర పెట్టి నాలుగు బాధేశాడు అనుకోండి, దిక్మాలాడు పురాణానికి చెప్పడానికి వచ్చి కర్రతో కొడుతున్నాడు రా అని రేపొద్దున మీరే నా బుర్ర పగల కొడతారు. కాబట్టి ఏ వ్యక్తి అయినా లోక శ్రేయస్సునకు ఉపయోగపడితే వాడు దేవుడు. ఈ మధ్యన ఒక ధర్మ సందేహం అనే పేరుతో అధర్మ సందేహం ఓ పిచ్చాడో పిచ్చిదో పెట్టారు, పేరు రాయకుండా పెట్టారు. సమస్త ప్రాణుల్లో మీరు దేవుడు చూస్తానంటారు, అయితే నన్ను కూడా కుర్చీలో పెట్టి పూజించండి అని. కుర్చీలో పెట్టి పూజించే గుణములు సంపాదిస్తే నిన్ను పూజిస్తారు. నువ్వు రోజు దెయ్యంలాగా ఇతరుల చావుని కోరుకుంటూ అర్ధరాత్రి అపరాత్రి లేకుండా అందరినీ మొగుణ్ణి పీడించి తింటూ ఉంటే ఆ మొగుణ్ణి నేను పూజిస్తాడు? రామకృష్ణ పరమహంస శారదామాతని పూజించాడంటే శారదాదేవి శారదలో ఉంది కనుక, ఆ శారద బురదలో ఉందనుకోండి, నేను దండం పెట్టి నమస్కరించలేడు, కష్టమైపోతుంది. పందిని చంపొద్దు కొట్టద్దు అని చెప్పాను, పందిలో దేవుణ్ణి చూడమన్నాను. పందిని గౌరవించు, కానీ పందిని తీసుకొచ్చి సింహాసనం మీద కూర్చోబెట్టి కాళ్ళు కడిగి పాదపూజ ఎలా చేస్తావు? పంది పందే, నంది నందే. అకారణముగా ఒక పందిని కొట్టి చంపి లేక బతికొండగానే దాన్ని కాల్చి తినద్దు అని అంతరార్థం. ఏది పందిలో కూడా దేవుణ్ణి చూడు అంటే, కుక్కలో కూడా పరమాత్మను చూడని పరమాత్మ చెప్పాడు. సునిచైవ శపాకేచ పండితాః సమదర్శినః. కుక్కలో కుక్క మాంసం తినేవాడిలో పండితులు పరమాత్మని చూస్తారు, వాళ్ళని ఒకే రకంగా చూస్తారు. దాని అంతరార్థం అన్యాయంగా ఏ కుక్కని కొట్టవద్దురా, కుక్కని కూడా గౌరవించరా అని అర్థం తప్ప, కుక్కని గౌరవించమన్నాం కదా అని పద్మాకర్ని కింద కూర్చోబెట్టి ఈ కుర్చీలో కుక్కగారిని కూర్చోబెట్టి ప్రొఫెసర్ సునకారావు పురాణం చెప్పు అంటేది పురాణం చెప్పదు, దాన్ని చేయవలసిన పని వచ్చేస్తుంది. కాబట్టి జ్ఞానముతో ఆలోచించాలి ఏదైనా. అటువంటి జ్ఞానము ఉండి కూడా ఎక్కడో ఒక పిసరంత దురహంకారం ఉండడం వల్ల దేవదత్తుడు సంతానానికి దూరం అయ్యాడు. ఆ తర్వాత ఆయన తమసా నదీ తీరంలో పుత్రకామేష్టి యాగం చేయడానికి సంకల్పించాడని కూడా నిన్న మీకు చెప్పాను. యాగాలు చేయడానికి గొప్పగా ధనం లేకపోయినా భక్తి ఉంటే చాలు, భక్తితో ఏ పనైనా చేయొచ్చు. దీపారాధన చేయడానికి మంచి ఖరీదైన ఆవు నెయ్యి దొరకకపోతే భక్తితో ఇంట్లో ఉన్న నువ్వుల నూనె పోసి దీపం వెలిగించినా భగవంతుడు సంతోషిస్తాడు. ఆయనకి భక్తే కావాలి, కానీ అందులో ఆవు నెయ్యి వేసావా నువ్వుల నూనె వేసావా అని ఆలోచించడు. ఏ కల్తీ చేయకుండా ప్రజల ప్రాణం తీయకుండా అందులో ఏమి వేసినా ఆయన సంతోషిస్తాడు. ఈ కథ కొంచెం జాగ్రత్తగా వింటే అసలు భక్తి అంటే ఏమిటో తెలుస్తుంది, జ్ఞానం అంటే ఏమిటో తెలుస్తుంది. కాకపోతే ఆయన దగ్గర డబ్బుంది కనుక లోభించకుండా భారీ స్థాయిలో యజ్ఞం చేశాడు. యజమానశాల, పత్నీశాల, ఆగ్నిద్రశాల, సదస్యశాల, భోజనశాల ఇలాంటి శాలలన్నీ కట్టించాడు. ఏకధాటిన 9 రోజులు యజ్ఞం చేశాడు. యజ్ఞంలో మధ్య మధ్యలో నాలాంటి వాళ్ళు పురాణాలు చెబుతారు, కొంతమంది వేద పఠన చేస్తారు, కొందరు పాటలు పాడతారు. ఇవన్నీ చతుషష్ఠి కళలు యజ్ఞంలో జరగాలి. యజ్ఞం అంటే కేవలం మంత్రపూర్వకమైన ప్రక్రియ మాత్రమే కాదు, ఇంద్రాది దేవతలకు మంత్రపూర్వకముగా ఆహుతులు ఇవ్వడమే కాకుండా వీలున్నంత వరకు వచ్చిన ప్రజలకి ఆనందం కలిగించడానికి సంగీతం, నాట్యం, పురాణ శ్రవణాదులు ఇవన్నీ ఏర్పాటు చేసేవారు. ఈయన యజ్ఞంలో రోజు 4 వేదాలు చదవడానికి, ఉపనిషత్తులు చదవడానికి కొంతమంది పండితుల్ని పెట్టాడు. అందులో గోభిల్లుడు అని ఒక ఋషి ఉన్నాడు, ఆయన సామవేద పండితుడు. సామవేదం అంటే సంగీత ప్రధానమైనది. సామవేదం చదివేవాడు సక్రమంగా చదివితే వినేవాడికి బ్రహ్మానందం కలుగుతుంది, మంచి మధురమైన కంఠంతో స్వరం తప్పకుండా పాడేటటువంటిది సామవేదం అంటే. అసలు సామము అంటేనే సంగీతము అని పేరు అన్నమాట. సురుచిర సుందరోజ్వల సుశోభిత వాక్సుధలను వెలార్చుతూనే పద్యం చదివితే పద్యమా వాడి మోహమా? పద్యం కింద రాగయుక్తంగా చదివితే దానికి సామవేదము అని పేరు అన్నమాట. మహానుభావుడు గోభిలుడు, మంచి పండితుడు, కంఠం బాగా ఉన్నవాడు. ఆయనని సామవేదానికి పెట్టుకున్నాడు దేవదత్తుడు. ఆయన 20 నిమిషముల సేపు సామగానం చేసేవాడు. ఆ 20 నిమిషాలు ఆయన సామవేదం చదువుతూ ఉంటే వినేవాళ్ళు బ్రహ్మానంద భరితులు అయిపోయేవారట. అంత మధురమైన కంఠం అది. స్వరం ఎక్కడ పెంచాలో ఎక్కడ తగ్గించాలో ఆయనకి బాగా తెలుసు అనమాట. ఈ మధ్యన ఒక ఆయన నాటకం వేశాడు, ఎక్కడ మెల్లగా మాట్లాడాలో ఎక్కడ గట్టిగా మాట్లాడాలో తెలియదు అన్నాడు. ఆ డైలాగులో అర్థం నేను మీకు అది కూడా అర్థం చెప్పాలంటే కష్టం. ఎక్కడ మెల్లగా మాట్లాడాలో ఎక్కడ గట్టిగా మాట్లాడాలో తెలియదా అన్నాడు. ఆ డైలాగ్ కూడా ఆయనకు నేర్పించాలి మనం. కాబట్టి నాటకం వేసేవాడికి ఔచిత్యం తెలియాలి. స్వరమును ఎక్కడ పైకి లేపాలో ఎక్కడ దింపాలో తెలియడమే సామవేదం. అది గోభీలుడికి వెన్నతో పెట్టిన విద్య. అందువల్ల ఆయన కంఠం చాలా బాగున్నది. దురదృష్టం ఏమైందంటే ఆ మధ్యన ఆయన చాలా చోట్ల పురాణాలు చెప్పడానికి వెళ్ళాడు. ఈయన కర్మయోగం వల్ల ఇక్కడికి వచ్చే ముందు మరో చోట యజ్ఞం చేసి వచ్చాడు. ఆ యజ్ఞంలో కూడా సామవేదం చదివాడు. ఆ చదవడానికి వచ్చే ముందు ఆయనకి కల్తీ శాల్తీ పెట్టారు. ఆ కల్తీ శాల్తీతో గొంతు కొంచెం ఇబ్బంది కలిగిస్తోందిట. దానివల్ల ఏమైంది, 9వ రోజు సామవేద పారాయణ చేస్తున్నప్పుడు టక్కన కంఠం ఆగి శ్వాస తేడా వచ్చి పైకి లేపవలసిన కంఠం కాస్త కిందకి దిగిపోయింది. స్వరభంగం అయ్యింది. పాడుతున్నటువంటి మంత్రంలో తేడా వచ్చింది, ఉచ్చారణలో తేడా వచ్చింది. ఒక్కొక్కప్పుడు మన చేతిలో లేకుండానే ఉచ్చారణలు ఆగిపోతాయి. ఏం చేస్తాం, కంఠం అటువంటిది కనుక, ముఖం అటువంటిది కనుక, ఆరోగ్యం అప్పుడప్పుడు సహకరించదు కనుక ఈయనకు కూడా గొంతు నొక్కేసినట్టు అయిపోయింది. దాంతో స్వరం భంగమయ్యింది. పక్కనే కూర్చుని ఈ వేదం వింటున్న యజ్ఞం చేస్తున్న దేవదత్తుడు యజమానిని, డబ్బున్నవాడిని బోళ్ళు ఖర్చు పెట్టి యజ్ఞం చేస్తున్నాను, ఆ సమయంలో స్వరభంగం చేస్తాడా వీడు అని స్వరభంగం చేసిన గోభీలుడి మీద కోపం తెచ్చుకున్నాడు, క్రోధం తెచ్చుకున్నాడు. సహజంగానే కోపం చెడ్డది. అందులో యజ్ఞం వంటి దీక్షల్లో ఉన్నప్పుడు అసలు కోపం తెచ్చుకోకూడదు. కోపం అంత మహాపాపం మరొకటి లేదు. జీవి ఎప్పుడైనా కోపం పొందాడంటే ఆ కోపం వాడికి శాపం అవుతుంది. కోపం వల్ల అందరూ విరోధులైపోతారు. అందుకే కోపం వచ్చినప్పుడు ఒక్క క్షణం నిగ్రహించుకోవాలని శాస్త్రం చెబుతున్నది. క్రోధః చేత్ అగుణేన కిం, క్రోధమనే ఒక్క లక్షణం ఉంటే ఇంక వాడికి వేరే దుర్గుణం ఉండవలసిన అవసరం లేదు. మహాపాపములన్నీ కేవలం కోపం వల్లే జీవులు చేస్తారు. క్షణికోద్రేకంలో తనను తాను భ్రష్టుణ్ణి చేసుకునేవాళ్ళు లోకంలో ఎంతోమంది ఉన్నారు. ఈయనకు కూడా కోపం వచ్చేసింది. రేరే మూర్ఖ, ఓయి మూర్ఖుడా అన్నట్ట సామవేదం చదువుతున్న గోభీలుణ్ణి. మూర్ఖుడా, నేనెంతో కష్టపడి డబ్బు ఖర్చు పెట్టి పుత్రులు పొందాలనే ఉద్దేశంతో పుత్రకామేష్టినే యాగం చేస్తున్నాను. పుత్రులు పొందాలనే కోరికతో చేస్తున్న యాగం ఇది. ఇష్టి అంటే యజ్ఞం. కోరికతో చేసే ఇష్టి గనక కామ ఇష్టి కామేష్టి, కోరికతో చేసే యజ్ఞం. కోరికతో ఏ పని చేసినా ఆ పని చేసేవాడికి నియమం కావాలి. కోరిక లేనప్పుడు నియమాలు అక్కర్లేదు. నేను పుత్రులు కావాలనే కోరికతో యజ్ఞం చేస్తున్నాను. కాబట్టి యజ్ఞంలో మంత్రములు స్పష్టంగా తప్పు లేకుండా స్వరభంగం కాకుండా చదవాలి. నువ్వు స్వరభంగం చేసావు, దీనివల్ల నాకు శరీరం కొడుకు పుడతాడా, మూర్ఖుడా అని తిట్టాడు. వేదం చదివే ఆయన మహాపండితుడు. దుర్వాసుడికి విశ్వామిత్రుడికి మిత్రుడు కూడా పోయిన ఆయన. అంతటి పండితుడిని పట్టుకుని పైగా వేదిక మీద ఇంతమంది జనం ఉంటూ ఉండగా వింటూ ఉండగా మూర్ఖాన్ని తిడితే మండదటండి. ఎవరైనా ప్రశంసిస్తే ఆనందిస్తారు, ప్రశంసించకపోతే మాట్లాడుకోరుకుంటారు, కానీ తిడితే ఊరుకుంటారా? పైగా గోభీలుడు కూడా పండితుడు, కొంచెం కోపం ఆయనకి ఎక్కువే. దానితో ఆయనకి ఇంకా కోపం వచ్చింది. ఏమిరా దేవదత్త, కంఠం అదుపులో పెట్టడం మానవుల వల్ల అవుతుందా? నేను మానవుణ్ణి, ఎంత చెడ్డ జీవిని, నేనేం దేవుణ్ణి కాదు. ఎక్కడో రకరకాల ఆహారాలు తినడం వల్ల నా గొంతుకులో కొంచెం తేడా వచ్చింది, రొంప పట్టింది, దానివల్ల నాకు స్వరభంగం అయ్యింది. ఈ మాత్రమునకు నన్ను మూర్ఖుడు అంటావా? నన్ను మూర్ఖుడు అన్నావు గనక నీకు మూర్ఖుడైన కొడుకు పుట్టుగాక. నువ్వు చేసే యజ్ఞం వల్ల నీకు ప్రయోజనం వస్తుంది. పుత్రకామేష్టి చేసావు గనక నీకు పుత్రుడు పుట్టి తీరుతాడు. కానీ పుట్టిన కొడుకు ఒట్టి సొంటయ్యి నీకు తంటా తెచ్చిపెడతాడు. నీకు సొంటయ్యి అయిన పుత్రుడు పుట్టుగాక అని చెప్పించేశాడు. ఆ దెబ్బతో దేవదత్తుడు గజగజ వణికిపోయాడు. ఇంత కష్టపడి లక్షలు ఖర్చు పెట్టి ఎంతోమందికి అన్నదానం చేసి అతి పవిత్రమైన పుత్రకామేష్టి యాగం చేసి చివరికి మూర్ఖుడైన కొడుకుని వరంగా పొందన. అసలు పుత్రులు పుట్టకపోయినా పర్వాలేదు, కానీ సొంటయ్యైన కొడుకు పుడితే తండ్రికి ఎంత తంట. నన్ను క్షమించు, క్షణికోద్రేకంలో నిన్ను మూర్ఖ అన్నాను, దానికి నాకు ఇంత దండన విధిస్తావా? ఇంత కష్టపడి చేసిన ఈ యాగమంతా పాడు చేస్తావా అన్నాడు. అంటే దీన్ని బట్టి మనకేం తెలుస్తోంది, కష్టపడతాం, ఎక్కడెక్కడి నుంచో వస్తున్నాం, కొండెక్కుతున్నాం, తీరా కొండెక్కిన తర్వాత దర్శనం దగ్గర ఎవడన్నా మెడబట్టు గెంటితే వాడి మీద ఒళ్ళు మండిపోయి ఎగిరి గంతులేసి అనవసరంగా ఆశీర్వచనం బదులుగా లేనిపోని శాపాలు పొందుతున్నాం. అంతే కదా, చాలా చోట్ల అలాగే చూస్తున్నారు. కాబట్టి కొంత సంయమనం వహించాలి. ఎక్కడ కోపం తెచ్చుకోవాలో, ఎక్కడ శాంతంగా ఉండాలో తెలుసుకోవాలి. కేవల కోపం మనిషిని పతనానికి మూల కారణం అవుతుంది. మనిషిని పతనం ఉన్ముఖుండి చేసేది, భ్రష్టుండి చేసేది కేవల కోపం. కాబట్టి జీవులు కోపం అనవసరంగా తెచ్చుకోకూడదు. చిన్న చిన్న విషయములకు ఎవరిని తిట్టకూడదు. ఇప్పుడు తిట్టాడు, శాపం వచ్చింది, ఇప్పుడు పశ్చాత్తాపం కలిగింది ఆయనకి, క్షమించండి, తప్పు అయితే క్షమించండి, తప్పు చేశాక తప్పు అయితే క్షమించండి అని కాళ్ళు పట్టుకుంటే అప్పటికే జరగవలసిన అనర్థం జరుగుతుందిగా. అయినా సరే తప్పు చేశాను అని కాళ్ళు పట్టుకున్నట్ట ఏడ్చాడు. పాపం గోభీరుడికి కూడా మనస్సు కరిగింది, నాయన ఏం చెయ్యను, శాపం పెట్టగలను కానీ వెనక్కి తీసుకోలేను. వస్తువుని పాడు చెయ్యడం తేలిక, బాగు చెయ్యడం కష్టం. నువ్వు తిట్టావు, తిట్టినంత మాత్రం చేత నేను కోపం తెచ్చుకోవాలా? ఇంద్రియ నిగ్రహము కలిగిన వాడినయ్యుండి కూడా నేను తొందరపడి నిన్ను శపించాను నాయన, ఈ శాపం తిప్పుకోలేనన్నట్ట. అప్పుడు మళ్ళీ దేవదత్తుడు గోభీరుడి కాళ్ళు గట్టిగా పట్టుకుని, నన్ను క్షమించి, ఈ శాపంలో ఏదైనా మార్పు చెయ్యండి. కొడుకులు కలుగుదాక ఒక కొన్ని దినంబులు చింత, నందనుల్ పొడమిన ఆయువు బలము బుద్ధియు విద్యయు చాలగల్గగా ఉడుగని చింత కల్గి తను నోలి భజింపని చింత, తండ్రికెప్పుడు కడు చింత చేయుదురు పుత్రులు శత్రులు కాక మిత్రులే. కొంతమంది పిల్లలు లేకపోతే పిల్లలు లేరో అని నానాయాతన పడతారు, బాధపడతారు. ఏదో దైవానుగ్రహం వల్ల, వాళ్ళు మొక్కిన మొక్కుల వల్ల, చేసిన సేవల వల్ల, అర్చనల వల్ల భగవంతుడు సంతోషించి సంతానం ఇచ్చాక ఇప్పుడు ఈ కొడుకు పుట్టిన దగ్గర నుంచి కొత్త తంటాట. కొడుకు లేకపోతే లేరని ఏడుస్తాడు. కొడుకులు పుట్టాక ఈ పిల్లలకి ఆరోగ్యం బాగా ఉంటుందా లేదా, ఆరోగ్యం బాగున్న తర్వాత ఆయువు ఉంటుందా లేదా, వీడు ఎక్కువ కాలం బ్రతుకుతాడా లేదా, మధ్యలో చిన్నప్పుడే చచ్చిపోతాడా అని మరొక బెంగ. ఆయువు సక్రమంగా ఉన్నాక బలం ఉంటుందా లేదా, బలమునకు తగిన బుద్ధి ఉంటుందా లేదా, తెలివితేటలు లేకపోతే ఈ కుర్రాడి వల్ల నాకేం ఉపయోగం అని కొంతకాలం ఏడుస్తాడు. పిల్లవాడు అదృష్టవశాత్తు ఆరోగ్యంగా ఉన్నాడు, బలంతో ఉన్నాడు, ఆయువుతో ఉన్నాడు, తెలివితేటలతో ఉన్నప్పుడు తెలివితేటలకి తగిన విద్య వస్తుందా లేదా. అంటే ఇలా కుర్రాడికి మొత్తం మీద ఏదో చదువు రావాలి, వాడు బాగా సంపాదించాలి. పోనీ ఏదో దేవుడి దేవుళ్ళు వాడికి విద్య వచ్చింది, విద్యకి తగిన ఉద్యోగం వచ్చింది, సంపాదన వచ్చింది అనుకోండి, అప్పుడు ఈ కొడుక్కి తగిన భార్య వస్తుందా లేదా, ఆ కోడలు వచ్చే ఆవిడ నాలుగు గోడలు నాలుగు కోటలు తెస్తుందా లేదా, అత్తమామలకు ఎదురు చెప్పకూడదు, బాగా కట్నం తేవాలి, కొడుకు కొట్టినా తిట్టినా పడి ఉండాలి, మేము తిట్టినా కొట్టినా పడి ఉండాలి, అలాంటి కోడలు వస్తుందా రాదా అని కొంతకాలం బెంగ. కాబట్టి మొత్తం మీద జీవులందరికీ కోరిక ఏమిటంటే అబ్బాయికి తగిన ఇల్లాలు రావాలి, వచ్చిన వాడికి బాగా డబ్బు తేవాలి, తెచ్చి కూడా కిక్కురు మరకుండా ఉండాలి, చావు దెబ్బలు తినాలి, ఇంట్లో అన్ని పనులు చేయాలి, ఆవిడ ఉద్యోగం కూడా చెయ్యాలి, వీడు మాత్రం ఇంట్లో కూర్చుంటాడు, హాయిగా గుర్రు పెట్టి నిద్రపోతాడు, వేళకు వచ్చేవాడు కాఫీ టీ ఇవ్వాలి, ఇలాంటి కోడలు వస్తుందా రాదా అని కొంతకాలం చింతిస్తాడు. తీరా మంచి కోడలు వచ్చాక తాననుకున్న కోరికలు తీరాక ఈ ఇద్దరూ కలిసి అసలు మమ్మల్ని చూస్తారా లేదా, ఎందుకంటే పెళ్ళయ్యాక వీళ్ళు వేరే కాపురం పెట్టేస్తారు కదా, షీ గెట్ అవుట్ అంటారు, ఆ భయం. అందుకని తను నోలి భజింపని చింత, మా తల్లిదండ్రులను పిల్లలు సక్రమంగా శ్రద్ధతో ప్రేమతో చూస్తారా లేదా అని కొంతకాలం ఏడుస్తాడు. ఈ విధంగా తండ్రికి ఎప్పుడు కడు చింత చేయుదురు పుత్రులు శత్రులు కాక మిత్రులే అన్నాడే. పుట్టిన దగ్గర నుంచి చచ్చేదాకా తల్లిదండ్రులకు నిరంతరం బాధ కలిగించే ఇలాంటి పుత్రులు శత్రువులు కాక మిత్రులు అవుతారా? సొంటయ్యైన కొడుకు తల్లిదండ్రులకు శత్రువు, వాడి వల్ల ఎప్పుడూ దుఃఖమే. ఈ పిల్లలు బాగుపడకపోతే, చదువు లేకపోతే, మూర్ఖులై తిరుగుతూ ఉంటే తల్లిదండ్రులు నిరంతరం ఏడుస్తారు, భూలోకం వాళ్ళకి ప్రత్యక్ష నరకం అవుతుంది. కాబట్టి దయతో కుమారుడి విషయంలో జాలి చూపించు అనగా అప్పుడు ఆయన కొంత జాలిపడి, ఇచ్చిన శాపం పూర్తిగా వెనక్కి తిప్పుకోలేను, కానీ దాన్ని మార్పు చేస్తాను. నీ కొడుకు 16 సంవత్సరములు వచ్చేదాకా పరమ మూర్ఖుడయి ఉంటాడు, మూర్ఖుడిగా అపఖ్యాతి పొందుతాడు, నీకు దుఃఖం కలిగిస్తాడు. హఠాత్తుగా 16వ ఏట వాడి జాతకం మారిపోతుంది, వాడు మహాపండితుడు అవుతాడు. తిరుపతిలో 9 రోజులు దేవీ భాగవతం చెప్పగలిగే పద్మాకర్ గారి పక్కనే కూర్చుని పురాణం చెప్పేస్తాడు వాడు, మహాత్ముడు అవుతాడు. పో, ఇంతకు మించి నేనేమి చేయలేనన్నట్ట. కొంతలో కొంత దుఃఖాన్ని దిగమింగుకున్నాడు ఆయన. పూర్తిగా సంతోషం లేకపోయినా కొంతవరకు ఆనందం కలిగింది. ఎందుకని 16 ఏళ్ల తర్వాత అయినా సరే కుమారుడు బాగుపడతాడు కదా, యావజ్జీవితం మూర్ఖుడిగా ఉండే కంటే మధ్యలో మార్పు వచ్చినా పర్వాలేదు అనుకున్నట్టు పాపం. యజ్ఞం చేయటం వల్ల రావలసినంత ఆనందం ఇప్పుడు ఆయనకి రాలేదు. అయినా యజ్ఞం పూర్తి చేసి పూర్ణాహుతి చేసి ఇవ్వవలసిన దక్షిణలు ఇచ్చి ఇంటికి వచ్చాడు. కొంతకాలానికి ఈ దేవదత్తునికి అతని భార్యకి ఒక కొడుకు పుట్టాడు. మంచి బంగారం లాంటి రంగుతో పుట్టాట, ఎర్రని కాంతితో అందగాడే పుట్టాడు వాడు యాగప్రభావం వల్ల. పుట్టిన కుర్రాడికి ఎంతకాలమైనా మాట వచ్చేది కాదు. సాధారణంగా 3 ఏళ్ళు వచ్చాయంటే పిల్లలకు మాటలు రావాలి. ఈ పిల్లవాడికి ఎప్పుడు నోట్లోంచి మాట వచ్చేది కాదు. కర్మరా, శాపం తగిలింది అనుకున్నట్టు ఈయన. 8 ఏళ్ళు వచ్చాయి. 8వ ఏట ఈ కుర్రాడికి ఉపనయనం చేసి వాడిని గురుకులానికి పంపారు. అక్కడికి వెళితే అయినా గురువులు చెప్పగా చెప్పగా వీడికి ఏమైనా విద్యలు వస్తాయేమో అని గురుకులానికి పంపేట తండ్రి. గురుకులానికి వెళ్ళగానే గురువుగారు వాడిని కూర్చోబెట్టి కాసేపు అర్చన చేయించి ఎప్పుడూ సంస్కృత విద్య రామశబ్దంతో మొదలు పెట్టాలి. మన హైందవ ధర్మంలో రామ అనే శబ్దంతో పాఠం మొదలుపెట్టేవారు. అంతేకాని సీ ఫర్ క్యాట్ అనే పిల్లి చదువులు మనకు చెప్పలేదు ఆ రోజుల్లో. ఇప్పుడు ఎక్కడికన్నా ఏ ఫర్ యాంటు, బీ ఫర్ బ్యాట్టు, సీ ఫర్ క్యాట్టు, చివరికి వీడి బతుకు ర్యాట్టు, అలాంటి చదువులు కాకుండా చక్కగా అకారాంతఃపుల్లింగ రామశబ్ద అనే శబ్దంతో మొదలెట్టేవారు. ఎప్పుడూ రామ రామ అండం వీడికి నేర్పితే చచ్చిపోయేటప్పుడు రామ అంటాడు, అప్పుడు సుఖంగా శరీరం విడిచిపెడతాడు, వైకుంఠానికి వెడతాడని రామశబ్దం నేర్పేవారు. ఎప్పుడూ నిరంతరం రామనామస్మరణం పిల్లలకు నేర్పాలి. ఎంత లాభం అండి దానివల్ల? అంత్యకాలంలో రామ 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 అనుకుంటూ శరీరం విడిచిపెడితే వాడు ఎంత పాపాత్ముడైనా దివ్యలోకాలు కడతాడు. అప్పుడు వాడి శవానికి దాన సంస్కారాలు చేయడానికి ఇతరుల యొక్క సహకారం అక్కర్లేదు తెలుసా? నిరంతర రామనామస్మరణ చేసిన వాళ్ళందరినీ నేను చూశాను. అటువంటి వాళ్ళని గంధం చెక్కల మీద పడుకోబెట్టి మరీ దహనం చేశారు. అది రామనామస్మరణ యొక్క గొప్పతనం. నేను అటువంటి వాళ్ళని కొన్ని వేల మందిని చూశాను. అనాథ ప్రేతాలు కింద ఎవరు వాళ్ళు? నిజంగా శవం చాలా గొప్పదట. శవం మొయ్యడానికి శ్మశానానికి వెళ్ళేవాడికి అడుగు తీసి అడుగు వేసినప్పుడల్లా పదే పదే అశ్వమేధ ఫలం లభేత్ అని దేవీ భాగవతంలో 11వ స్కంధంలో ఉంది. ఎవరో ఒక ఆయన చచ్చిపోయాడు, వాడికి దిక్కు లేదు, వాడిని ఒక పాడి మీద పడుకోబెట్టి వాడిని మోసుకుంటూ శ్మశానానికి వెళ్ళండి, వీడిని శ్మశానం దాకా తీసుకెళ్ళాలంటే అడుగు తీసి అడుగు వేయాలి కదా. అడుగు తీసి అడుగు వేసినప్పుడల్లా అడుగడుక్కి ఒక్కొక్క అశ్వమేధ యాగం చేసిన ఫలితం వస్తుంది శవం మోస్తే. అందుకే పూర్వం శవాన్ని మోసేవారు. ఇప్పుడు ఈ కలియుగంలో పిచ్చి పెరిగిపోయి అరకొర పాండిత్యం కలిగిన వాళ్ళు పురాణం చెప్పడం వల్ల ఇంట్లో శవం ఉంచడం, చచ్చిపోతే వీధిలో పెట్టేయడం. అంటే వీధిలో మాత్రం జనాలు వెళ్ళకూడదన్నమాట. అడ్డంగా వీధి మొత్తం టెంట్ పెట్టేసి వీధిలో పడుకోబెట్టి వాడి కొంప బాగుండాలి, వీధిలో వాళ్ళ దుంప తెగాలి అని వీధిలో పడుకోబెట్టడం. రామరామ ఇంట్లో ఏ కార్యక్రమం చేయని ఒక అపరకర్మలకు వేరే చోట ఓ ప్రత్యేకమైన షెడ్డు కట్టడం. ఇంతకంటే పాపం మరొకటి లేదు. ఇంటిలో శవాన్ని ఉంచడానికి మీరు అవకాశం ఇస్తే మీ ఇల్లు ఆ రోజు నుంచి మణిద్వీపంతో సమానమవుతుంది. ఆ ఇల్లు పరమ పవిత్రమవుతుంది. ఎందుకంటే చచ్చినవాడు ప్రేతము అని పిలువబడతాడు. ప్రేతం అంటే ఏమిటో నిన్నే చెప్పాను కదా. ప్రేత అంటే పరమశ్రేష్ట, ఉత్తమము అని అర్థం అన్నమాట. కాబట్టి ఆ పని చెయ్యండి. ఎవడన్నా అనాథ ప్రేతం ఉంటే దాన్ని మొయ్యండి. ప్రేత సంస్కారం చాలా గొప్పది. దేవీ భాగవతం 11వ స్కంధంలో అనాథ ప్రేత సంస్కారాత్ కోటి యజ్ఞఫలం లభేత్, దిక్కులేని శవమునకు సంస్కారం చేసినవాడు కోటి యజ్ఞముల ఫలితం పొందుతాడు అని ఉన్నది. కోటి యజ్ఞముల ఫలితం. ఒక్క యజ్ఞం చెయ్యాలంటేనే బోలెడంత వ్యయంతో కూడినదే. కోటి యజ్ఞములు మానవుడు జీవితంలో చేయగలడా? అసలు మన బతుకెంత, మన జీవితం అంత, 1,000,000 రోజులు బతుకుతాం అసలు మనం. కానీ 1,000,000 యజ్ఞములు చెయ్యకుండానే 1,000,000 యజ్ఞములు చేసిన ఫలితం పొందాలి అంటే ఒక దిక్కులేని శవమునకు సంస్కారం చెయ్యండి. అంటే తగలబెట్టడమో పాతి పెట్టడమో ఏదో ఒకటి చెయ్యండి. అప్పుడు మీకు ఆ ఫలితం వస్తుంది. శవం మొయ్యండి, అడుగు తీసి అడుగు వేసినప్పుడల్లా ఒక్కొక్క అశ్వమేధయాగ ఫలితం వస్తుంది. ఇది ప్రామాణిక సులకం, నేనేం చెప్పినా ప్రమాణం లేకుండా చెప్పనుగాక చెప్పను. పదే పదే, పత్ అంటే పాదం, అడుగు తీసి అడుగు వేసినప్పుడల్లా అశ్వమేధ ఫలం లభే, అశ్వమేధయాగ ఫలితం వస్తుంది. ఎప్పుడు? శవమును మోసినప్పుడు. మళ్ళీ శవాన్ని వ్యాన్లో పట్టుకుపోతే రాదు, శవాన్ని వ్యాన్లో దాకా మోసినా, వ్యాన్లోంచి మళ్ళీ పాడేదాకా మోసినా, ఆ మొయ్యడానికి కాలినడకన శవాన్ని తీసుకెళ్ళాలి గనక, నువ్వు కాలినడకన వెళ్ళేటప్పుడు అడుగు తీసి అడుగు వెయ్యాలి గనక, ఈ అడుగు తీసి అడుగు వేసినప్పుడల్లా ఒక్కొక్క అశ్వమేధ యాగ ఫలితం పొందుతావు, సులభముగా యాగ ఫలితం పొందుతావు. కాబట్టి ఈరోజు నుంచి ఈ పిచ్చిని పక్కన పెట్టి శవ సంస్కారాలకి సాయం చేయండి. ఇదో పక్కన పెడితే ఈతగాడికి మరణ సమయంలో రామ రామ అనే శబ్దం కనుక ఉచ్చారణ చేయించినట్టయితే వాడు ఆనాటి వరకు వాక్కుతోటి శరీరంతో మనస్సుతో చేసిన పాపాలు పోతాయి. అందుకని చిన్నప్పటి నుంచి రామ రామాండ నేర్పేవారు. పూర్వం విద్య నేర్పే ముందు పలక మీద శ్రీరామ చుట్టించేవారు. వ్యాపారం చేసేవాళ్ళు చెట్ట మొట్టమొదట పొద్దు పుస్తకం తీసి తీయగానే దాని మీద శ్రీరామ అని రాసి అప్పుడు వ్యాపారం మొదలెట్టేవారు. శుభలేఖ రాసే ముందు శ్రీరామ అని అప్పుడు శుభలేఖ రాసేవారు. పూర్వకాలంలో అన్నిటికీ రామ చుట్టకుండా ఏ పని చేసేవారు కాదనమాట. ఇప్పుడు మళ్ళీ ఆ సంప్రదాయాన్ని పిల్లలకు నేర్పండి. చాలా కాలం క్రితం నేను చోట ఉపన్యాసానికి వెళ్ళినప్పుడు ఆ ఉపన్యాసానికి ముందు ఒక ఆవిడ రోజు ఒక పాట పాడేది. చాలా పెద్ద ఆవిడ, ఆనాటికి ఆవిడకి 80 ఏళ్ళు ఉన్నాయి. తర్వాత కొంతకాలానికి ఆవిడ పోయింది. ఆవిడ కంఠం ఇప్పితే ఎంతో మధురంగా ఉండేది. ఆవిడ ఉపన్యాసానికి ముందు ఒక పాట పాడేది. ఆ పాట ఇప్పటికీ నా చెవుల్లో రింగుమని మారుమోగుతూనే ఉంటుందన్నమాట. తింటూ రామయ్యను తినకున్న రామయ్యను, తింటూ రామయ్యను తినకున్న రామయ్యను, తినిపిస్తూ రామయ్యను రామ్ రామ్ రామ్, నువ్వు తినిపిస్తూ రామయ్యను రామ్ రామ్ రామ్, రామ రమ రమ రామ రమ రమ రామ రమ రమ రామ్ రామ్ రామ్. శ్రీరామ చెప్పండి. శ్రీరామ రమ రమ రామ రమ రమ రామ రమ రమ రామ్ రామ్ రామ్. వండుతూ రామయ్యను వడ్డిస్తూ రామయ్యను, వండుతూ రామయ్యను వడ్డిస్తూ రామయ్యను, వండకున్న రామయ్యను రామ్ రామ్ రామ్, నువ్వు వండకున్న రామయ్యను రామ్ రామ్ రామ్. నవ్వుతూ రామయ్యను నవ్విస్తూ రామయ్యను, నవ్వుతూ రామయ్యను నవ్విస్తూ రామయ్యను, ఏడుస్తూ రామయ్యను రామ్ రామ్ రామ్, నువ్వు ఏడుస్తూ రామయ్యను రామ్ రామ్ రామ్. రామ రమ రమ రామ రమ రమ రామ రమ రమ రామ్ రామ్ రామ్. శ్రీరామ రమ రమ రామ రమ రమ రామ రమ రమ రామ్ రామ్ రామ్. ఇలా ఏం చేసినా రామాను అనేది ఆవిడ. అప్పుడు వాడి నోరు శరీరం సమస్తం రామమయమైపోతుంది. అప్పుడు వాడికి అంత్యకాలంలో రామ తప్ప మరొక శబ్దం రాదు. అంత్యకాలంలో రామ రామ అంటే రామలోకానికి వెళ్ళిపోతాడు. అంత్యకాలంలో ఏడుస్తూ పోతే ఏడుపు లోకానికి పోతాడు అవునా. అందువల్ల రామనామస్మరణ చెయ్యాలి. అటువంటి రామశబ్దముతో ఈ కుర్రవాడికి విద్యాభ్యాసం చేయించడానికి గురువులు సంసిద్ధులై, ఒరే నాయన రామ అనరానగా వాడికి నోరు తిరిగేది కాదు, నాలిక తిరిగేది కాదు, శాపం పొందాడుగా మరి. గోభిలుడి శాపం వల్ల ఈ కుర్రవాడు రామ అనమంటే లామ్ అనేవాడు. అంతకుమించి నోరు పిగిలేది కాదు. వాడిని ఎంత ప్రయత్నించినా, వాడికి ఎంత నూరి పోసినా రామశబ్దం కూడా రాలేదు. స్పష్టంగా మాట వచ్చేది కాదు, ముద్ద ముద్దగా మాట వచ్చేది. దాంతో గురువులు వాడికి రామశబ్దం నేర్పడానికి ప్రయత్నించి విసిగిపోయి, ఓ నాయన దేవదత్త నీ కొడుక్కి పాఠం చెప్పడం కంటే బండరాళ్ళని అరగదీయడం సుఖం, బండరాతిని కూడా అరగదీసి ఒక శిల్పంగా మార్చవచ్చు, నీ కొడుకుని మాత్రం మార్చలేం, పట్టుకుపో గురుకులం నుంచి వాడిని, వాడికి పాఠం చెప్పలేమని ఇంటికి గెంటేశారు. దాంతో తండ్రి నిరాశ పొందాడు. ఆయన ప్రయత్నించాడు సొంతగా పిల్లవాడికి విద్య నేర్పుదామని. పండితుడు కదా, స్వతసిద్ధంగా దేవదత్తుడు వేద పండితుడు గనక కొడుక్కి తానే పాఠం చెప్పుకోవడానికి చాలా ప్రయత్నాలు చేశాడు. ఎంత ప్రయత్నించినా ఈ కుర్రవాడికి 8వ ఏట మొదలుపెట్టి 10 ఏళ్ళు వచ్చినా వాడికి పాఠం వచ్చేది కాదు.
క్రమంగా వాడికి 12 ఏళ్ళు వచ్చాయి. ఊళ్ళో వాళ్ళంతా పండితపుత్ర డాష్ అనేవారు. పండితపుత్ర సొంట అనే సామెత ఉంది. ఎందుకంటే పండితులు ఎప్పుడు దేశాల వెంట తిరుగుతారు, పిల్లలు పట్టించుకోరు. అందుకని పిల్లలకి వాళ్ళు పాఠం చెప్పడం కుదరదు కనుక, వీళ్ళ సన్మానాలు వీళ్ళ బిరుదులే తప్ప ఇంకోటి పట్టించుకోరు కనుక పిల్లలకి చదువు రాకుండా పోయే ప్రమాదం ఉందిట. అందుకని ఈ కుర్రాడు పండితపుత్రుడే నిజంగా పరమ సొంట కాకపోతే ఏమిటి, తండ్రి మహాపండితుడు, వీడికి నోట్లోంచి రామశబ్దం కూడా రాదు. ఇలాంటి మూర్ఖుణ్ణి కనడం కంటే పిల్లల్ని కనకపోవడమే మంచిదని ముఖం మీదే తెప్పేవారు. దానితో మహాబాధపడిపోయాడు దేవదత్తుడు. నా కర్మయోగం వల్ల ఆనాడు యాగంలో క్షణికోద్రేకంతో గురుస్థానంలో ఉన్న పండితుణ్ణి మూర్ఖ అన్నాను, ఆయన నాకు ఈ శాపం పెట్టాడు, ఈ శాపం వల్ల ఎంత తంట వచ్చింది నాకు, ఎంత అన్యాయం జరిగిపోయింది నాకు, ఎంత ప్రయత్నించినా వీడికి అక్షరం ఒక్క రావటం లేదు, ఛీ ఈ కొడుకు వల్ల నాకు అపఖ్యాతి వస్తున్నది. దేవలోకంలో కల్పవృక్షం అని ఒక పండు ఉంటుంది. ఈ కల్పవృక్షం పళ్ళు దేవతలే తింటారు, అదే వేప చెట్టు పళ్ళు కాకులే తింటాయి. అహో దురుపభోగాయ దుర్జనానాం విభూతయః పిచుమందః ఫలాఢ్యోపి కాకైరేవోపభుజ్యతే. అహో సదుపభోగాయ సజ్జనానాం విభూతయః కల్పవృక్షః ఫలాఢ్యోపి దేవైరేవోపభుజ్యతే. దేవీ భాగవతం 3వ స్కంధంలో సత్యవ్రతోపాఖ్యానంలో శ్లోకాలు. దేవలోకంలో కల్పవృక్షం పళ్ళు దేవతలు తింటారు, అంటే మంచి వస్తువులు మంచి పనులకు ఉపయోగపడతాయి, మహాత్ములకు ఉపయోగపడతాయి. వేప పళ్ళు కాకులే తింటాయి. అలాగే ఒక వ్యక్తి దగ్గర ఉత్తమమైన సంపద ఉంటే ఆ సంపదని లోకోపకారానికి వినియోగిస్తాడు. విద్యలు బాగా కలిగిన వాడు ఆ విద్యలతో తాను బాగుపడతాడు, 10 మందికి విద్యలు నేర్పుతాడు, ఎంతోమందిని ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దుతాడు, చివరికి ఖ్యాతి పొందుతాడు. కానీ విద్య లేని పనికి మాలినవాడు, కాకి లాంటి వాడు, కావు కావు అంటూ అరిస్తూ చెత్త ఎరుగు తిని వేప పళ్ళు తిని జీవితాన్ని వ్యర్థం చేసుకుంటాడు. కాకి లాంటి కొడుకు పుట్టాడు, రామచిలుక లాంటి వాడు పుడతాడనుకుంటే అని ఒకరోజున కొడుకు ముఖం మీదే, ఎందుకు పుట్టేవరో దౌర్భాగ్యుడు, ఎందుకంటే చచ్చుంటే చిన్నప్పుడే బాగుండేది అన్నట్ట. అంత మాట పిల్లల్ని సాధారణంగా అనకూడదు, ఏ తండ్రి అండు. ఈయన బాధతో ఆ మాట అన్నాడు. పిల్లలకి చదువు రాకపోతే వాడు చవట, వీడు చస్తే బాగుండు అని పదే పదే పిల్లల ముఖం మీద అంటే వాళ్ళకి ఒళ్ళు మండుతుంది. ఎప్పుడో ఒకప్పుడు ఆత్మహత్య చేసుకుంటారు. ఆ తర్వాత ఏం జరుగుతుంది, వీడి యావత్ జీవితం ఏడవడమే. చిన్న చిన్న వాటికి ఇతరులను బెదిరించరాదు, ఇతరులు బెదిరిస్తే వీడు తొందరపడి ఆత్మహత్య చేసుకోకూడదు. ఉదాహరణకి హనుమంతుడిని చూడండి, లంకా నగరానికి వెళ్ళాడు, సీత కనపడలేదు. ఎంత వెదకినా సీత కనపడకపోతే హనుమంతుడంతటి వాడు ఆత్మహత్య చేసుకుందాం అనుకున్నాడు. విషం ఉద్బంధనం వాపి ప్రవేశం జ్వలనస్యవ, విషం తాగి చచ్చిపోనా, ఉరివేసుకుని మరణించనా, లేక అగ్నిలో దూకి చచ్చిపోనా, నీళ్లలో దూకి చచ్చిపోనా, నేను నీటిలో దూకి మరణిస్తే నా శరీరాన్ని జలజంతువులు భక్షిస్తాయి అనుకున్నట్టు ఆయన. కానీ అంతలోనే మళ్ళీ ధైర్యం తెచ్చుకుని ఎంత పొరపాటాలు వచ్చినా చచ్చేవి సాధిస్తాం, వినాశే బహవో దోషాహ, మరణించటం వల్ల ఎన్నో నష్టాలున్నాయి, ఆత్మహత్య మహాపాపం, నేను చస్తే నా వాళ్ళు నా కోసం ఏడుస్తారు, ఆత్మహత్య చేసుకున్న పాపం వల్ల నేను నరకానికి పోతాను, అదే జీవన్ భద్రాణి పశ్యతి, బతికుంటే శుభాలు పొందొచ్చు అనుకున్నాడు. అలా అనుకోగానే ఆయనకు అశోకవనం కనపడింది, సీత కనపడింది, రామాయణమే మారిపోయింది. నిజంగా ఆంజనేయుడు ఆత్మహత్య చేసుకుని ఉంటే ఇవాళ ఈ కథలనే ఉంటాయా, ఇంత అపూర్వమైన రామాయణం ఉన్నదా. కాబట్టి ఎప్పుడూ కూడా తొందరపడి ఆత్మహత్య చేసుకోవద్దు. తల్లిదండ్రులు పిల్లలకి ధైర్యం నేర్పండి, తిట్టకండి. ఒకవేళ తిట్టినా పిల్లలు మాత్రం ఈ కథలు విని తొందరపడి ఏ నిర్ణయం తీసుకోకండి, అది మహాప్రమాదం, దానివల్ల ఏ ఉపయోగం లేదు. ఏమైతేనే మొత్తం మీద తండ్రి చావచ్చు కదా అని కొడుకుని తిట్టాడు. అప్పటికి వాడి వయస్సు 12 ఏళ్ళు. ఇంకా పూట రాత్రి ఆ కుర్రవాడు నిద్రపోకుండా ఏడుస్తూ కూర్చున్నట్ట. అయ్యో కింకరోమి క్వగచ్చామి, కింకరోమి క్వగచ్చామి నాత్ర దోష, నేనేం చెయ్యను, ఎక్కడికి వెళ్ళను, నా కర్తవ్యం ఏమిటి, నా తప్పు ఎక్కడుంది, అసలు నేనేం తప్పు చేశాను, ఎంత ప్రయత్నించినా రామా అని పలుకుదామంటే ఆ మాట నా నోట్లోంచి రావడం లేదు. నా నోరు పెగలకపోవటం, మాట సక్రమంగా రాకపోవటం, ముద్దగా రావడం నా తప్పు కాదు. ఏ పాపం చేశానో భగవంతుడు నా ముఖయంత్రం ఇలా పెట్టాడు, దీనివల్ల నాకు మాట సక్రమంగా రావడంలా. అది నా తప్పు కాకపోయినా అందరూ నన్ను తిడుతూనే ఉన్నారు. అందరూ చదువుకోగలరా, అందరూ పండితులు అవుతారా, ప్రతివాడు సాఫ్ట్వేరే అవుతాడా? అయినా మా నాన్నగారి వాళ్ళ హార్డ్వేరే తెగతిట్టాడు, ఇప్పుడు నేనేం చెయ్యను. ఏ మూలకు వెళ్ళినా సొంట అంటున్నారు, మూర్ఖుడు అంటున్నారు, తిడుతున్నారు. కొన్ని చోట్లయితే ఇంతకంటే చావడం మంచిది కదా అని శాపనార్థాలు కూడా పెడుతున్నారు. ఇలాంటి బ్రతుకో బ్రతుకేనా అని పాపం ఆ రాత్రి చాలాసేపు వాడు రాత్రి 12 దాకా నిద్రపోకుండా మెలకుగా ఉండి మంచం మీదే పడుకుని కాసేపు కూర్చుని కాసేపు కన్నీళ్లు పెట్టుకున్నాడు. చివరికి వాడికి ఒక ఆలోచన వచ్చింది, చావడం ఎప్పుడూ మంచి పద్ధతి కాదు, చావడం వల్ల ఏమీ సాధించలేం. మా నాన్న చచ్చిపోమన్నాడు కదా అని ఆత్మహత్య చేసుకుంటామా? చేసుకోం. అలాగని ఇంట్లో ఉండి రోజు అవమానాలు పొందడం అసలు కష్టంగా ఉన్నది. కాబట్టి ఈ ఇల్లు ఊరు విడిచిపెట్టి ఎవరికీ కనిపించని చోటికి వెళ్ళిపోతాను అనుకున్నాడు. అనుకుని తక్షణం తల్లిదండ్రులు నిద్రపోతున్న చోటికి వెళ్ళి నిద్రపోతున్న వాళ్ళకి కాళ్ళు పట్టుకుని నమస్కరించకూడదు. ఎప్పుడు శయానన్న అభివాదయేత్, నిద్రపోతున్న వాడికి నమస్కరించకూడదని శాస్త్రం. కొంతమందికి మనం నమస్కారం చేయకూడదు. జపంతం, ఎవరన్నా జపం చేసుకుంటూ ఉంటే అప్పుడు వినయంగా పక్కనే ఉండాలి తప్ప, అప్పుడు ఆ జపం చేస్తున్నవాడి దగ్గరికి వెళ్ళి నమస్కారం గురువుగారు అని దండం పెట్టకూడదు. జపాన్ని నమస్కారం ద్వారా పాడు చేయటం అవుతుంది కనుక అలా పాడు చేస్తే మహాపాపం కనుక నమస్కారం చేయకూడదు. జపము చేయువానికి నమస్కరించరాదు. శయానం, నిద్రపోతున్న వాళ్ళకి నమస్కరించకూడదు. కితవం, పేకాటాడేవాళ్ళు ఉంటారే ఈ జోదగాళ్ళకి నమస్కారం పొరపాటు చేయకండి. జోదం ఆడేవాడు ఎంత గొప్పవాడైనా సరే, మినిస్టర్ అయినా సరే తీసవతల పారేయండి, నమస్కారం చేయకండి. మేమేదో ఉద్యోగం చేస్తున్నాం మమ్మల్ని సస్పెండ్ చేస్తాడనే భయం పెట్టుకోకండి. బోర్డు ఉద్యోగం పోతే పోతుంది, ముష్టెత్తుకు బతకండి ఎంతకంటే. అంతేగాని ఈ జోదగాడికి నమస్కారం చేయకూడదు. కితవుడు అంటే మోసగాడని ఒక అర్థం. అందరినీ మోసగించే పాపాత్మరికి నమస్కారం చేయకూడదు. వమంతం, వాంతి చేసుకుంటున్న వాడికి నమస్కారం చేయకూడదు. అయినా ఎవడో ఒక ఆయన కక్కుకుంటున్నట్ట కొక్కొక్క అని తినదరక్క, అప్పుడు దగ్గరికి వెళ్ళి నమస్కారం అండి అనాలా వాడు డోక్కుంటూ ఉంటే. కాబట్టి వామిటింగ్ చేసుకుంటున్న వాడికి నమస్కారం చేయకూడదు, ఇలా కొన్ని చెప్పారు. కాబట్టి తల్లిదండ్రులు నిద్రపోతున్నారు కనుక నమస్కరించకుండా మనస్సులోనే నమస్కరించుకుని తల్లిదండ్రులారా సెలవు, నేను మీ మీద కోపంతో కాక నా మీద అసహ్యంతో మిమ్మల్ని వదిలి వెళ్ళిపోతున్నాను అనుకుని మెల్లిగా తలుపు తీసుకుని ఆ ఊరు వదిలిపోయాడు. అయోధ్యానగరాన్ని విడిచిపెట్టి, కోసల దేశాన్ని విడిచిపెట్టి, కాలినడకన భగవంతుడు ఏ దిక్కు చూపిస్తే ఆ దిక్కుకి ఇది గమ్యమనే ఊహ లేకుండా వెళ్ళిపోయాడు. ఆయన ఎటు వెడుతున్నాడో తెలియదు ఆయనకి, అలా వెళ్ళిపోయాడు. అలా వెళ్ళి వెళ్ళివాడు మాయాపురం గంగానదీ తీరం చేరాడు. మాయా అంటే ఈనాడు మనం హరిద్వార్ అని పిలుస్తున్నాం దాన్ని. ఢిల్లీ నుంచి హరిద్వారం, హరిద్వారం నుంచి హృషీకేశం, అక్కడి నుంచే మనం చారుధామయాత్రకి ఎక్కడికైనా వెళ్ళవచ్చు. అంత గొప్ప స్థలం అది. అటువంటి మాయాపురం దగ్గరికి వెళ్ళాడు. దాన్ని మాయా అని, హరిద్వారని కూడా, గంగాద్వారం అని కూడా పిలుస్తారు. శ్రీ మహావిష్ణువు ఒకప్పుడు వైకుంఠం నుంచి భూలోకానికి మొట్టమొదట అక్కడే అడుగుపెట్టాడు. హరికి అది మొదటి ద్వారం గనక దానికి హరిద్వారం అని పేరు వచ్చింది. అక్కడే యోగమాయ మొట్టమొదట అడుగుపెట్టింది. యోగమాయకి మాయాదేవి అని పేరు. మాయాదేవి అడుగుపెట్టిన స్థలం కనుక మాయాపురం అని కూడా పిలుస్తారు. అయోధ్య మధుర మాయా కాశీ కాంచీహ్యవంతిక పురీ ద్వారవతి చైవ సప్తైతే మోక్షదాయినః. 7 పురములు ఉన్నాయి, వీటిని మోక్షపురములు అంటారు. తీర్థయాత్రల వంకతో ప్రపంచమంతా తిరగలేకపోయినా తన జీవితంలో 7 నగరములకు అడుగు పెడితే వాడు ముక్తి పొందుతాడు. ఈ 7 నగరాలలోకి ముక్తిపురములు, మోక్షపురములు అని పేరు. ఈ 7 పురాల్లో మొదటిది అయోధ్య. సూర్యభగవానుడి ద్వారా భూలోకంలో ఇక్ష్వాకువంశాన్ని స్థాపించినటువంటి నగరం అది. సూర్యుడిని వివస్వాన్ అంటారు. ఆయన కొడుకు వైవస్వతమును ఆ నగరాన్ని పరిపాలించాడు. మొట్టమొదటిది అయోధ్య. 2వది మధుర.
ఇవాళ మనం ఢిల్లీ వెడుతూ ఉన్న మార్గంలో మధుర అనే పేరుతో నగరం ఉన్నది. యమునా నదీ తీరం, బృందావనం, మధుర కలిసే ఉంటాయి. ఈ మధురాపురం రెండవ మోక్షపురం. శ్రీకృష్ణ పరమాత్ముడు ఎన్నో లీలలు చేసిన స్థలం, ఆయన పుట్టిన స్థలం. ఆయనకు ముందు ధ్రువుడు తపస్సు చేసింది అక్కడే. మధురానగరంలో మధువనం అంటారు దాన్ని ఒకప్పుడు. అక్కడ ధ్రువుడు తపస్సు చేశాడు. ధ్రువునికి విష్ణువు ప్రత్యక్షమయ్యాడు, వరాలిచ్చాడు. లవణాసురుడనేవాడు ఆ నగరాన్ని పరిపాలించేవాడు. ఆ లవణాసురుణ్ణి శత్రుఘ్నుడు సంహరించాడు. ఇంకా ఎన్నెన్నో వింతాలు, విశేషాలు, అనేక రకాల యజ్ఞములు జరిగిన దివ్యస్థలం మధురాపురం. మూడవది మాయాపురం, అదే హరిద్వారం అన్నమాట. ఇక్కడ అమ్మవారు చాముండాదేవిగా, చండీదేవిగా, మానసాదేవిగా రెండు రూపములతో కొలువై ఉన్నది. రేపు జూన్లో మేము అక్కడికి వెడుతున్నాం. సుఖస్థలంలో భాగవత సప్తాహం చేసి హరిద్వారం, హృషీకేశం, మొత్తం కేదారం, బదరి, యమునోత్రి, గంగోత్రి చూపించే ఒక గొప్ప యాత్ర ఉన్నది. అలాంటప్పుడు రాగలిగితే ఆ పురములలో ఎక్కడ ఎవరున్నారు, ఎవరిని ఎలా చూడొచ్చు, స్నానం ఎలా చేయొచ్చు, ఇవన్నీ తెలుస్తాయి అన్నమాట. ఈ హరిద్వారంలో శ్రీ మహావిష్ణువు కృతయుగంలో మొట్టమొదట కుడికాలు అక్కడ పెట్టి దిగాడు. దిగి దిగ్గానే ఆయన ఆ ప్రాంతంలో ఉన్న వాళ్ళందరికీ సంవత్సర కాలం పురాణం చెప్పాడు. అందుకే దానికి హరిద్వారం అని పేరు. అమ్మవారు మాయాదేవి అనే పేరుతో అక్కడికి దిగి అనేక లీలలు చేసింది. అక్కడికి అడుగు పెట్టినటువంటి వాడికి అజ్ఞానం తొలగిపోతుంది. అక్కడ అమ్మవారు మానసాదేవి అనే పేరుతో కొలువై ఉన్నది. ఈ మానసాదేవి శివుడి యొక్క మానసపుత్రిక. ఆవిడే సర్పదేవత. ఆవిడికే జరత్కారువు అని కూడా పేరు. ఆవిడ కొడుకు ఆస్తికుడు జనమేజయుడి సర్పయాగాన్ని ఆపాడు. అంత గొప్ప స్థలం అది. ఆ మానసాదేవి గంగానదికి ఒకవైపు ఉంటుంది, చండీదేవి మరో పక్కన ఉంటుంది. అంటే అమ్మవారికి కూడా నిలయం ఆస్థానం. అందుకే అమ్మవారి పేరు మీదుగా మాయాపురం, అయ్యవారి పేరు మీదుగా హరిద్వారం అని పిలువబడింది. ఇది మూడవ పురం అన్నమాట. అయోధ్య, మధుర, మాయ. నాలుగవది కాశీ. ఇంకా ఎంత ఉత్తమోత్తమమైనటువంటి మోక్షభూమి ఈ ప్రపంచంలో మరొకటి లేదు. సర్వ ప్రపంచం నాశనమైపోయిన ప్రపంచ ప్రళయకాలంలో శివుడు తన శూలం మీద నిలబెడతాడు కాశీపురాన్ని. అసలు దానికి కాశీ అనే పేరు అందుకే వచ్చింది. కాసురుదేప్తౌ అంటే అన్నీ నశించినా నశించిపోకుండా ప్రళయకాలంలో కూడా వెలిగిపోతూ ఉంటుందిట ఆ ఒక్క పురమే. ఆ పురం ఎప్పుడూ వెలిగిపోతూ ఉంటుంది. అలా ప్రళయకాలంలో వెలిగిపోయే పురము గనక దానిని కాశీ, కాసురు అంటే వెలిగిపోవుట, వెలుగునది గనుక కాశీ. ఇది మరొక గొప్ప మోక్షపురం. కాంచీపురం మీకు ఎలాగో దగ్గరలోనే ఉన్నది. కంచి ఏకాంబరేశ్వరుడు, కామాక్షి ఇద్దరికీ నిలయం. ఇది కూడా గొప్ప మోక్షపురం. పరమేశ్వరుడు నిరంతరం సంచరిస్తాడు అక్కడ. విష్ణువు కూడా వరదాలు ఇచ్చే స్వామిగా తిరుగుతూ ఉంటాడు. అందుకే ఆయనకి వరదరాజు అని పేరు, గోవిందుడు అని పేరు ఆయనకి. ఆ మహాత్మునికి నిలయం. ఇటు శివకేశవులిద్దరికీ సమానమైన ప్రాతిపదికగా ఉండే నగరం కాంచీపురం. అవంతీపురం ఆరవది. ఇప్పుడు దానిని మనం ఉజ్జయిని అని కూడా పిలుస్తున్నాం. అవంతి అన్నా ఉజ్జయిని అన్నా ఒకటే. ఆ అవంతీపురం మధ్యప్రదేశ్లో ఉంది. క్షిప్రా నది అనే పేరుతో అక్కడ ఒక నది ఉంటుంది. ఆ నది ఒకప్పుడు పరమ భయంకరంగా మురికితో అసహ్యంగా ఉండేది. మనకి ప్రధానమంత్రిగా మోడీ గారు వచ్చాక ఆ నదిని శుభ్రం చేశారు. ఇప్పుడు ఆ నదిలో స్నానం చేస్తే నిర్మలంగా ఉంటుంది. గంగానదోటి, క్షిప్రానదోటి చాలా బాగా బాగుపడ్డాయి. ఆ నదీ స్థలంలో విక్రమార్కుడు తపస్సు చేశాడు, అమ్మవారిని ప్రత్యక్షం చేసుకున్నాడు. అత్యంత పవిత్ర స్థలం ఉజ్జయిని అంటే. ఉజ్జయిని మహాకాళిని కొలిచి కాళిదాసు మహాకవి అయ్యాడు. భోజరాజు గారు లాంటి వాళ్ళు అక్కడికి అడుగు పెట్టారు. ఎంతోమంది మహాత్ములకి నిలయం. ఉజ్జయిని సాహసమునకు పెట్టింది పేరు. ఆ ఉజ్జయిని అవంతీపురం అనే పేరుతో మరొక మోక్షపురంగా ఉన్నది. శ్రీకృష్ణ పరమాత్మకి గురువు ఉన్నాడే, కృష్ణుడి గురువు సాందీపని. ఆయన నేటివ్ ప్లేస్ అదే. ఆయన అక్కడే పుట్టి అక్కడ పొట్ట గడవక కాశీ పోయాడు. ఉన్న ఊళ్ళో విలువ ఉండదుగా చాలామందికి కర్మయోగం. అందుకని ఉన్న ఊరు వదిలిపెట్టి కాశీకి వెళ్ళాడు. మోక్షపురం నుంచి మరో మోక్షపురానికి వెళ్ళాడు ఆయన.